विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्तश्रुतिभिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननम् आञ्जनेयमतिपाटलाननम् काञ्चनाद्रिकमनीयविग्रहम् काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननोदनं भावयामि पवमाननोदनम् आपदाम् अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचंद्र कटाक्षंतो श्रीमद् वाल्मीकि रामायणं ఈ రామచరిత్రని మనకు అందించిన వాల్మీకి మహర్షి ఆశ్రమం చిత్రకూట పర్వతం దగ్గర ఉంది. రామచంద్రుడు యమున దాటి క్రమంగా ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గర ఒక దివ్యస్థలానికి వచ్చాడు. ఆ దివ్యస్థలం ఎందుకో వాళ్ళకి ఆహ్లాదం కలిగించింది. ఇక్కడ ఎవరో మహానుభావుడు ఉన్నాడు అని రాముడు లక్ష్మణుడి నుండి చూడమన్నట్ట. తీరా చూస్తే ఆశ్రమం ఎవరిదో చిత్రకూటం దగ్గర మందాకిని తీరంలో. ఇతి సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలిహి అభిగమ్య ఆశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్. సీతారామ లక్ష్మణులు వచ్చిన ఆ ఆశ్రమం వాల్మీకి మహర్షి ఆశ్రమం. అందుకే వాల్మీకి అదృష్టవంతుడు. వాల్మీకి తన ఆశ్రమానికి వచ్చిన రాముణ్ణి సీతని లక్ష్మణుణ్ణి గౌరవించాడు. రామచంద్రుడు ఆయనకి నమస్కారం కూడా చేసుకున్నాడు. డైరెక్ట్గా రాముడిని చూసి రాముడి కాలంలో ఉంటూ రాముడి కథలు తెలుసుకుంటూ పూజించిన వాడు ఆయన, రామాయణం రాసిన వాడు ఆయన. సీతారామ లక్ష్మణులు వాల్మీకి దగ్గరకు రాగానే ఆ మహర్షి పులకించిపోయాడు. మీకోసమే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, దీనికి ఒక కారణం ఉందండి, చెప్పకుండా చెబుతాడు ఆయన. మీకోసం నేను ఎదురు చూస్తున్నాను, స్వాగతం, రండి అని కూర్చోబెట్టి వారికి అనేక ఆదర సత్కారాలు చేశాడు. అప్పుడు రాముడు, మహాత్మా నేను దశరథ మహారాజు కుమారుణ్ణి, నేను వస్తున్నానని మీకు తెలిసే ఉండొచ్చేమో బహుశా అందుకే అంటున్నారు ఈ మాట, అయినా నేను ఎవరినో చెప్పుకోవాలి, నేను దశరథ పుత్రుణ్ణి, ఈయన నా సోదరుడు లక్ష్మణుడు, ఈమె నా పత్ని వైదేహి, మేము తండ్రి మాట మీద వనవాసానికి ఇక్కడికి వచ్చాము అనగా ఆయన చిరునవ్వు నవ్వి, మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, మీకోసమే ఇక్కడ ఆశ్రమం కట్టు కూర్చుని ఉన్నాను అన్నాడు ఆయన. ఎందుకని? దీని వెనకాతల మనకి వాల్మీకి చరిత్ర తెలియాలి, తక్కిన పురాణాలు తెలియాలి. వాల్మీకి మహర్షి ప్రచేతస వంశం వాడని చెప్పాను ప్రారంభంలో మీకు. ప్రచేతుడు అంటే వరుణుడు, వరుణదేవుని యొక్క పుత్రుడు ఆయన, ఆ వంశంలో వాడు ఆయన. కాకపోతే మధ్యలో ఆయన కూడా అపమార్గం పట్టాడు. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా దౌర్భాగ్యుల స్నేహం చేస్తే దెబ్బతింటాడు అనడానికి ఆయన కూడా ఒక ఉదాహరణ అన్నమాట. అందుకే నీచాశ్రయాహ నశోభంతి, నీచులను ఆశ్రయించుకున్న వాళ్ళు, పాపిష్టి వాళ్ళ స్నేహం చేసిన వాళ్ళు బాగుపడరు. స్నేహం ఎప్పుడు కూడా మహాత్ములతో చెయ్యాలి, సద్గురువులతో చెయ్యాలి, ఉత్తమమైనటువంటి కథలతో చెయ్యాలి. పనికిమాల కథలు వింటే ఏం లాభం? ఏం ఉపయోగం లేదు. ఆయన దురదృష్టవశాత్తు కొంతమంది బోయ వాళ్లతో, దొంగలతో స్నేహం చేశాడు. అప్పుడు ఇతనికి తాత్కాలికంగా రత్నాకరుడు అని పేరు పెట్టారు. ఈయన ఒక ఆటవిక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, దాన్ని పోషించడం కోసం దొంగతనాలు చేశాడు, దారులు కొట్టాడు, చితక్కొట్టి పారేశాడు జనాల్ని. ఆఖరి మహానుభావుల్ని కూడా పీడించాడు. నాలాంటి వాడు ఆ మార్గంలో పెడితే వాళ్ళ కంకణాలు లాక్కునేవాడు, అందుకే కంకణాలు మానేశాను వేసుకోవడం నేను. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు నారదుడి వంటి మహర్షులు, నారదుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు వంటి ఎంతోమంది మహానుభావులైన ఋషులు ఆ మార్గం గుండా వచ్చారు. ఈ భరద్వాజుడు వాల్మీకి శిష్యుడు భరద్వాజుడు కాదు, ఇంకో భరద్వాజుడు ఉన్నాడు. వీళ్ళంతా అటు వస్తూ ఉంటే వీడు రోజులాగే, ఏయ్ మీ దగ్గర ఉన్న మూట ముళ్ళు ఎక్కడ పెట్టండి, మీ మూట అక్కడ పెట్టకపోతే తాట తీస్తాను ఈ పూట అన్నాడు. అనగానే వాళ్ళు చిరునవ్వు నవ్వారట. మహాత్ములకి రాక్షసులంటే భయమా? గొప్పవాళ్ళకి, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఈ భూలోకంలో ఉన్న సామాన్య తుచ్చులైన దొంగల వల్ల భయం లేదు. అందుకే మేము అప్పుడప్పుడు ధైర్యంగా ఇతరులను తిట్టిపారేస్తున్నామే. కారణం ఏంటంటే మాకు ధర్మం మీద నమ్మకం ఉంది. మహా అయితే ధర్మం కోసం ప్రాణం ఇస్తాం, అంతకంటే ఉంది. రాముడి కోసం ప్రాణం పోతే నా అంత అదృష్టవంతుడు మరో ఉండడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను మహాత్ములకి ఈ దొంగలంటే, ఈ కత్తులంటే, కటారులంటే భయమే ఉంది. వాడు చిరునవ్వు వినట, నవ్వును చూడగానే వాడు అట్రాక్ట్ అయిపోయాడు. కొంతమంది ముఖంలో ఏదో తెలియని ఒక దివ్య వర్చస్సు ఉంటుంది. తపస్శాలురు వాళ్ళు. ఇవాళ మనలో తపస్సు లేకపోవటం వల్ల ఇతరులు చూసి భయపడుతున్నాం. మనం తపస్సు చేస్తే మనం భయపడక్కర్లా. అసలు ఇవాళ చాలామంది చేజేతులారా సంధ్యావందనం మానేసి, నుదుట బొట్టు పెట్టుకోవడం మానేసి, గాయత్రి జపం మానేసి భ్రష్టులు అవుతున్నారు. మీరు నిజంగా సంధ్యావందనం సక్రమంగా చెయ్యండి, గాయత్రి మంత్ర జపం చెయ్యండి, స్త్రీలు చక్కగా జుట్టు విరబోసుకోకుండా అప్పుడప్పుడైనా కాస్త జడంటూ ఒకటి ఉంటుంది కనుక వేసుకోండి, ఇంత కుంకుమ పెట్టుకోండి, మీ జోలికి ఏ శత్రువు వస్తాడో చూడండి, నన్ను నమ్మి చెయ్యండి. అప్పుడు వాళ్ళల్లో ఒక ఆయన లేచాడు, మహాత్ముడు నారదుడు. నాయనా, మా దగ్గర ఏముంది మూట, ఇదిగో ఒకటి దగ్గర వీణ, ఒకటి దగ్గర ఏమో నార వస్త్రం, ఇవి తప్పేమీ లేవు అనగా ఉన్నవే పెట్టండి అన్నట్ట. అవి పక్కన పెడదాం, నువ్వు ఈ దొంగతనం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు ఒక ఆయన. నప్పెళ్ళాం బిడ్డల్ని పోషించటానికి అన్నాడు ఆయన. ఓహో అలాగా, అంటే నువ్వు ఈ పాపాలన్నీ నీ కుటుంబం కోసం చేస్తున్నావా? అవునండి అన్నాడు. అయితే నువ్వు చేసే పాపంలో సగభాగం వాళ్ళకు కూడా వాటా ఉంటుందా అన్నారు వాళ్ళు. ఎందుకు ఉండదండి, నేను దొంగతనం చేసి డబ్బు పట్టుకొస్తున్నప్పుడు ఆ డబ్బుతోటి తెచ్చిన పిండి వంటలు తింటున్నందుకు, బెల్ట్ షాపుల్లో డ్రింకులు తాగుతున్నందుకు నేను చేసిన పాపాల్లో వాళ్ళకు కూడా పార్ట్ ఉంటుంది. పార్ట్నర్స్ మేమందరం కూడా, మేమంతా కాంట్రాక్టర్స్ ఈ విషయంలో. నాకు, నా పెళ్ళానికి, బిడ్డలకి, అందరికీ కూడా పాపంలో వాటా ఉంటుందని. కానీ నువ్వు ఉంటుందంటే మేము నమ్మం, మేము ఇక్కడే ఉంటాం, మీ ఆవిడ్ని కనుక్కునిరా అన్నారు వాళ్ళు. ఎందుకు వీళ్ళ మీద నమ్మకం కలిగి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చాడు వాడు. వచ్చి తన భార్యను పిలిచాడు. ఏమే, నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను, హత్యలు చేస్తున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, ఈ దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో మిమ్మల్ని పోషిస్తున్నాను, వీటి వల్ల నాకు పాపం వచ్చింది, ఈ పాపంలో మీకు వాటా ఉంటుందా అంటే ఆవిడ పక్కపక్క నవ్వి, మాకు పాపంలో ఎందుకు వాటా ఉంటుంది, మేము పెళ్ళం బిడ్డలం కనుక మమ్మల్ని పోషించవలసిన బాధ్యత లేదు, దొంగతనమే చేస్తావు, దొరతనమే చేస్తావు, హత్యలే చేస్తావు, ఇంకోటో చేస్తావో మాకు అనవసరం, భర్త బాధ్యత డబ్బు తేవటం, ఆ డబ్బుతో మేము బతకడం మా బాధ్యత, భర్త చేసిన పుణ్యంలో భార్యకి వాటా ఉంటుంది కానీ పాపంలో ఉండదండి. ఆవిడ, వాడికి మతిపోయింది. ఎన్నాళ్ళు నుంచి నీ కోసం ఇన్ని పాపాలు చేస్తుంటే నా పాపాలు నువ్వు షేర్ చేసుకోమంటే షేర్ చేసుకోను, నిన్ను వేరు చేయనంది ఆవిడ, నిన్ను వేరు చేశానంది. పిల్లల్ని పిలిచాడు, పిల్లలు కూడా మాకేం సంబంధం లేదన్నారు. అప్పుడు వాడు జుట్టు పీక్కుని, ఇటువంటి కుటుంబం కోసమా నేను మహాపాపాలు చేసింది, అంటే పాపాలకు వాళ్ళకి ఏం సంబంధం లేదట, కేవలం భోజనం మాత్రమే తింటారట, నగలు స్వీకరిస్తారట అనుకుని విరక్తి చెంది ఛీ అని ఆ కుటుంబాన్ని వదిలేశాడు. ఋషుల దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. నన్ను రక్షించండి, నేను మహాపాపిని, నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, అనవసరంగా కుటుంబం కోసం నానా దోషాలు చేశాను, పాపాల వల్ల శాపాలు పొందాను, రక్షించండి అంటే అప్పుడు వాడు జాలిపడి, అయితే నీకు ఒక మంచి మంత్రం ఇస్తాం, మంత్రం చేసుకోమన్నారు. కిరాతరాతలం పుహత్తి కేవలం భుభక్తిమై మరామరాయటం సుపల్కుమా. నాయన కిరాతక, ఈరోజు నుంచి రామచంద్రుడి మీద మనస్సు నిలుపు, నీకు మంచి మంత్రం ఇస్తున్నావు అని వీడు పరమ పాపాత్ముడు గనక రామాని ఇవ్వలేక మరామరాయటం సుపల్కుమా మరా మరా అనుకోమన్నారు. ఎక్కువ పాపాలు చేసి తెగ తాగేసిన వాడికి రామనామం చేయించకూడదు, అటువంటి వాడి చేత అటువంటి వాడికి రామమంత్రం ఇవ్వకూడదని పూర్వకాలంలో ఒక నియమం ఉండేది. అందుకని మరా మరా అనుకుంటే చాలంటే అలాగేనండి అన్నాడు ఆయన. అలా కూర్చున్నవాడు కూర్చున్నట్టే మరా 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 అని కళ్ళు మూసుకున్నట్ట, వాడికి ప్రపంచం తెలియలేదు. కొంతసేపటికి ఏమైపోయింది, మరా 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 మరామ రామ అయిపోయింది. తిరగేసి బాగా చదివితే మీరు కావాలంటే చూడండి, ఎక్కువ వేగంగా మరా 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 మరామ అవుతుందన్నమాట. చివరికి వాడికి తెలియకుండానే రామ అన్నాడు. మహాత్ములు కారణజన్ములు అలా తపస్సు చేయగా చేయగా అందులో లీనమైపోతారు. ఆ లీనమైపోవడం వల్ల వాడికి బాహ్య ప్రపంచం తెలియదు. వాడి మీద వర్షం కురిసింది, వాడికి తెలియలేదు. ఎండలో నిప్పులు జరిగాయి. వేసవకాలంలో భయంకరమైన నడి ఎండలో ఉన్నాడు, అయినా వాడికి ఆ ఎండ ఏం తెలియలేదు. మంచు కురిసింది, ఆ మంచుకు కూడా వాడికి ఏం అవ్వలేదట. మనం బాబాయ్ బయట మంచం లోపల కుర్చీలేసి కూర్చుంటున్నాం, కూర్చున్నంతసేపు మధ్య మధ్య దోమలు దోమలు అని కొట్టుకుంటున్నాం. వాడికి దోమ భామ ఏమీ తెలియలేదు. ఒక విధంగా చెప్పాలంటే రాముడు అనే భక్తితో కోమలోకి వెళ్ళిపోయాడు వాడు. వాడి మీద పుట్టలు కూడా పోసేసాయి, ఆ పుట్టల మీద వెదురు చెట్లు పొలిచాయి, అయినా వాడికి ఏం తెలియలేదు. అలా 100 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నిన్ను రాముడు అనుగ్రహించాడు, వల్మీకం అంటే పుట్ట నీ మీద పోసింది, ఆ పుట్టలోంచి నువ్వు బయటకు వస్తున్నావు కనుక ఈరోజు నుంచి వల్మీకము నుంచి పుట్టిన నువ్వు వాల్మీకి అనే పేరుతో మహర్షివై రామాయణం అందించు అన్నాడు ఆయన. ఆ తర్వాత జాతకమే మారిపోయింది, వాల్మీకి మహర్షి అయిపోయాడు. ఇవాళ అద్భుతమైన రామాయణం అనే కావ్యాన్ని 24,000 శ్లోకముల కావ్యాన్ని రచించి మనకు అందించాడు ఆయన. ఒక్క క్షణకాలంలో ఎలా మారిపోయాడు చూడండి, అది రామాయణ యొక్క లెవెల్. అందుకే ఆయన వాల్మీకి అయిన తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి వాల్మీకి భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలుసు. అయితే ఇప్పుడు 2వ సారి బ్రహ్మ కనబడి ఇంకా కావ్యం రాయమనలేదు. వాల్మీకి కావ్యం రాసే నాటికి లవకుశులు పుట్టబోతున్నారు, ఇంకా సీతాదేవి అడవికి రాబోతోంది. అప్పుడు కావ్యం రాయడం మొదలుపెట్టాడు ఆయన. అందుకే ముందు రామాయణం 6 కాండాలు రాశాక తర్వాత సీతాదేవికి ఆశ్రయం ఇచ్చి సీత తన ఆశ్రమంలో ఉన్నాక అప్పుడు ఉత్తరకాండం కూడా రాశాడు ఆయన, మిగిలింది కూడా రాశాడు ఆయన. అందువల్ల రామునికి స్వాగతం చెప్పాడు. ఇదిగో ఇక్కడే దగ్గరలోనే ఆశ్రమం నిర్మించుకోమన్నాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి కొంచెం దగ్గరగా చిత్రకూట పర్వత ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణానికి వాల్మీకి చూపించిన స్థలంలో రాముడు ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు. ముందుగా నేరేడు కర్రలు పట్టుకురా, నేరేడు కర్రతోటి ఒక రాట పాతితే అప్పుడక్కడ వాస్తు దోషం ఉండదని శాస్త్రం. అందుకే పూర్వకాలంలో రాట పాతటం అనే ఒక కార్యక్రమం చేసేవారు. పెళ్ళిళ్ళలో కూడా ఇప్పుడు కూడా కొంతమంది రాటలోటి పాతుతారు, అంటే కర్ర ముందు ఇంటి ముందు గుంజ పాతుతారు. ఈ గుంజ పాతటం వల్ల ఏమిటి లాభం అంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయి, పెళ్ళిళ్ళు ఏ కారణము చేతనైనా విఘ్నం వల్ల ఆగిపోతే ఆగిపోయినవి మళ్ళీ సాగుతాయన్నమాట. అందువల్ల అన్ని రకాలైన విఘ్నములు తొలగడం కోసం రాట పాతటం అనే ఒక కార్యక్రమం ఉన్నది, అది విఘ్నేశ్వర పూజతో సమానమాట. అంత గొప్ప కార్యక్రమం రాముడు లక్ష్మణుడి చేత చేయించాడు, నేరేడు కర్ర పాతించాడనమాట. ఆ తర్వాత రాముడిని సీతని కూర్చోబెట్టి లక్ష్మణుడు అసలు ఎవరిని ఏ పని చేయనివాడుగా ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని అన్నదం అన్నని వదిన్ని కూర్చోబెట్టి అన్ని పనులు తానే చేస్తాడు ఆయన. చక్క 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 వెదురు కర్రలు నేరేడు కర్రలు పట్టుకొచ్చాడు, చుట్టూత కంచె కింద ఏర్పాటు చేశాడు, మంచి గుడిసె ఏర్పాటు చేశాడు, పైన జమ్ముగడ్డి లాంటివి వేశాడు, ఆకులు వేశాడు, మంచి పర్ణశాల తయారు చేశాడు. పర్ణశాల అంటే పర్ణశాల, పర్ణము అంటే ఆకు, ఆకులు పైన కప్పుగా వేయబడిన శాల గనక దాన్ని పర్ణశాల అన్నారు. ఇవాళ చాలామంది పర్ణశాలలు అనే పేరుతోటి మేము ఆశ్రమంలో ఉంటున్నాం అంటే నేను నిజంగా ఆశ్రమం అనుకుని వెళ్ళాను, అది ఆశ్రమం కాదు, ఎందుకంటే గొప్ప బిల్డింగ్ లోపల ఏసీ రూములు, వాడి మొహం అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా అది ఆశ్రమం ఎలా అవుతుంది, అది ఆశ్రమం కాదు, అది నిజమైన పర్ణశాల అంటే ఏమిటో ఆ రోజుల్లో కళ్ళారా చూడాలి. ఇప్పుడు రాముడు ఆశ్రమం బాగుంది కానీ వాస్తు పూజ జరగాలి, వాస్తు పూజ జరగకపోతే తగిన శాస్తి చేస్తాడు బ్రహ్మ కాబట్టి ఈ పూజ చేయమన్నట్ట. ఐనేయం మాంసమాహృత్య శాలాం
యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభిః.
ఈ ఆశ్రమంలో మనం ఉన్నంతకాలం ఆయువు ఆరోగ్యం బాగుండాలి, అంటే ఆయువు పెరగాలి, ఉన్నంతకాలం ఆరోగ్యం ఉండాలి. కొత్తగా ఇంట్లో ప్రవేశించేవాడికి ఆ ఇంట్లో చేరాక ఆయువు ఆరోగ్యం ఉండాలంటే శాస్త్ర ప్రకారంగా వాస్తు పూజ చేయాలని మన పెద్దలు చెప్పారు. నువ్వు వెంటనే ఏం చేస్తావు? ఐనేయం మాంసమాహృత్య, దీనికే సరైన అర్థం చెప్పాలి. అందుకే రెండోసారి చదువుతున్నాను. ఏణి అనే శబ్దమునకు జింక అని అర్థం. ఐనేయం మాంసం అంటే జింక మాంసం అని వ్యవహారంలో అర్థం. కానీ రాముడు జింక మాంసంతో యజ్ఞం చేశాడా? ఒకసారి ఆలోచించండి. రాముడు బయలుదేరేటప్పుడు ఏమని చెప్పాడు? ఫలాని మూలాని చ భక్షయన్వనే. వ్యవహారానికి నేను క్షత్రియుణ్ణి కాబట్టి మాంసం తినొచ్చు, అయినప్పటికీ వనవాసంలో ఉన్నప్పుడు నేను పళ్ళు మాత్రమే తింటాను, అక్కడ ఉన్నంతకాలం సాత్విక యజ్ఞం చేస్తాను అని అయోధ్యాకాండలో 34వ సర్గలో 59వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జింక మాంసంతో యజ్ఞం చేస్తే నేను హింస చెయ్యను, అంటే మాంసం తినడం కోసం కానీ యజ్ఞానికి కానీ వాడను అన్నమాట ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది, అవునా? కానీ ఇక్కడ వాల్మీకి రాయడం ఐనేయం మాంసం అన్నాడు అంటే ఏమిటి? అందుకే కొంచెం జాగ్రత్తగా డిక్షనరీలు చదవాలి. సంస్కారం ఉంటేనే రామాయణం చెప్పగలం. రామాయణం చెప్పడానికి చాలా గొప్ప సంస్కారం కావాలి. ఐనేయం మాంసం గజకందం అని. ఐనేయము అంటే గజకందం అని ఒక దుంప, నల్లగా ఉంటుంది దుంప. ఈ దుంపని కాల్చి అందులో యజ్ఞంగా చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఇక మీద ఐనేయం అంటే మాంసం అనే మాట వరకు, మాట వరస కూడా జింక మాంసం అని అర్థం చెప్పకూడదు. చూడండి, మదనపాల నిఘంటువు వంటి నిఘంటువుల్లో ఇదే విషయం ఉంటుంది. మహానుభావులైన పూర్వుల యొక్క వ్యాఖ్యానములు అలాగే ఉంటాయి. కాబట్టి ఆత్మ తెలుసుకోవాలి, వాల్మీకి ఆత్మ. రాముడి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం? రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు, ధర్మం తప్ప అధర్మం చెయ్యడు. దిర్నాభిభాషతే అంటే రెండు మాటలు మాట్లాడ్డు, మాట అన్నాడంటే మాటే. నేను హింస చెయ్యను అంటే ఏమిటి? తినడానికి కానీ లేక యజ్ఞానికి కానీ మాంసం వాడనన్నాడు. అదే మాట మళ్ళీ సుందరకాండలో హనుమంతుడు అంటాడు, నమాంసం రాఘవో భుంక్తే, రాముడు మాంసము తినాడు. నచాపి మధు సేవతే, మధువు తాగడు అని సుస్పష్టంగా సీతతో మళ్ళీ హనుమంతుడు చెప్పాడు. కాబట్టి రామచంద్రుడు అన్నమాట నిలబెట్టుకోవడానికి గజకందం అనే ఒక దుంపను తెప్పించి ఆ దుంపతో యజ్ఞం చేద్దాం మనం అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అలాగే ఆ గజకందం తెచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అగ్నిహోత్రం వెలిగించారు. మంత్రాలు వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు మహాత్ములు, వేద పండితులు గనక శాస్త్ర ప్రకారంగా వేద మంత్రములు ఉచ్చరిస్తూ యజ్ఞం చేశారు. యజ్ఞగుండంలో ఈ గజకందం అనే దుంప వేశారు. ఆ దుంప వాసన పీల్చారు. అది పక్వం అయ్యాక అప్పుడు బయటకు తీశారట. దాన్ని వాస్తుదేవతకు నివేదనగా ఇస్తారన్నమాట. బాగా కాలేక చిలకడ దుంపలు అవి పూర్వం పొయ్యిలో కాల్చుకు తినేవారండి. అలా పొయ్యిలో కాల్చుకు తినడం వల్లే తల్లిదండ్రులు కాల్చుకు తినడం మానేశారు. ఇప్పుడు అవన్నీ మానేశాం మనం, అందుకని తల్లిదండ్రులు కాల్చుకు తింటారు అన్నమాట ఇప్పుడు వాడు. కాబట్టి శాస్త్ర ప్రకారంగా అవన్నీ చేశారు. రాముడికి వాస్తేమిటి, లక్ష్మణుడికి వాస్తేమిటి? అసలు వాస్తుదేవతలకే దేవతలు వాళ్ళు, అవునా? కానీ మనం చేయకపోతే ఇతరులు చెయ్యరు. మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు పెద్దలు. కాబట్టి రాముడు వాస్తుయాగం చేయలేదు, మనం ఎందుకు చెయ్యాలి అని సామాన్యుడు అనుకుంటే సామాన్యుడు దెబ్బతింటాడు. రాముడితో వీడికి పోలిక ఏమిటాడు మహానికి? అయినా రాముడు చేస్తే చేద్దాం అనుకుంటారట కొందరు. అందుకని ఆ పని చేయటం అనమాట. నేను ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నాను? 108 నేను చేస్తే మీరు చేస్తారు కనుక. నేనెందుకు ఆ కేదారం వంటి కొండలు ఎక్కుతాను అంటే గురువుగారు కూడా నడిచెక్కుతున్నారు కనుక మనము నడిచెక్కుదామని మీరు వస్తారు కనుక. అందుకని మీకోసం నేను చేయాలి. అందువల్ల రాముడు అన్నీ చేశాడు. గాయత్రీ మంత్రం వంటి మంత్రాలు జపించాడు. ఆ తర్వాత పర్ణశాలలో సీతారాములు కుడికాలు పెట్టి ప్రవేశించారు, ఎడంకాలు పెట్టలేదు. ఎప్పుడైనా కొత్త ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెడితే శుభంట, శత్రువింట్లో అయితే ఏం చేయాలి? ఎడంకాలు పెట్టాలి. అది సుందరకాండలో మళ్ళీ మనం చెప్పుకుందాం. కాబట్టి ఎప్పుడు మీ ఇంట్లో కుడికాలే పెట్టండి. కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు పూర్వం పాటలు పాడేవారు అనమాట, కొత్త పెళ్లి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ. ఒక ధాన్యం గంప పెట్టేవారు. ఈ ధాన్యం గంపని తన్ని లోపలికి వస్తే ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ధాన్యం ధనం ఉంటాయట. ఏదో సినిమాల్లో కోపం వచ్చి హీరోయిన్ గారు కొంపను కొల్లేరు చేయాలనుకుంటే ఎడంకాలు పెడుతుందేమో తప్ప, లేకపోతే మాత్రం కుడికాలే పెట్టండి. అలా వాళ్ళు లోపల ప్రవేశించారు. ఇక అక్కడ మకాం పెట్టారు. ఆ పర్వతం చుట్టూత గంగానది ప్రవహిస్తుంది. గంగ అక్కడ చిన్న పాయ మందాకిని అని పిలువబడుతుంది. ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ. ఆ గంగలో రేవుల దగ్గర అన్ని గుళ్ళే ఉంటాయి. ఆ గంగానది యొక్క రేవుల్లో నెమళ్ళుంటాయి, హంసలుంటాయి, చిలుకలుంటాయి. ఆ చిలుకలు, హంసలు మొదలైన పక్షుల యొక్క కిలకిలారావాలతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ ప్రాంతం. ఇంకా నెమళ్ళైతే పెద్ద పెద్ద క్రేంకారాలు చేస్తాయి. అప్పుడప్పుడు మొగ నెమళ్ళు పురులు విప్పాడుతూ ఉంటాయి. ఇక కొండ పైన ఉంటుందండి చిత్రకూటం పైన కదా రాముడు ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ కొండ మీద లక్ష మంది మీటింగ్ కట్టుకోవచ్చు. అంత పెద్ద విశాలమైన మైదానం ఉంది కొండ మీద. కొంతమంది అన్నారు భరతుడు కొండ మీద రాముడితోటి సమావేశమయ్యాడు, అంతమంది సైనికులతో వెళ్ళి ఆ కొండ మీద ఎలా పడతారండి, ఈ రామాయణం కల్పితమేమో అని ఓ పిచ్చాడు ఎవడో చూడని వాడు అన్నాడు. అప్పుడు ఒకరోజు నేను వాడిని ఉపన్యాస సమయంలో తీసుకెళ్ళి ఆ పైన ఆంజనేయుడి గుడి ఉంటుంది చిత్రకూట పర్వతం మీద, ఆ పైకి ఇంకా ఎక్కితే ఆ పైన చూపించాను. లక్ష మంది ఒక్కసారి కూర్చుని మీటింగ్ చేసుకునేంత మైదానం ఉంది అక్కడ. పైన స్కూల్ కూడా ఉంటుంది కొండ మీద, గవర్నమెంట్ స్కూల్. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారండి నవమి నాడు, అష్టమి నాడు, అమావాస్య నాడు, పూర్ణిమ నాడు, ఏకాదశుల్లో కొన్ని వేల మంది చెక్క 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 కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా మొత్తం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 3 నుంచి 4 గంటల్లో తిరిగేసి వచ్చేస్తారు. ఈ తిరిగే వాళ్ళు ఎంత వయస్సు చెప్పమంటారా, పెద్ద వయసు కాదు 70 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కువ ప్రదక్షిణలో ఉంటారు. ప్రదక్షిణ చేసే వాళ్ళలో ఎక్కువ మంది వయసు మినిమం 70 నుంచి 80 ఉంటుంది. ఓ 25% మాత్రం 40-50 మధ్యలో ఉంటారు. ఇంకా బాగా తక్కువ ఉన్నవాళ్ళు ఎవరంటే కసకుర్రగాళ్ళు. కాబట్టి ఏదైనా 25 నుంచి తక్కువ లోపు ఉన్నవాళ్ళే తక్కువ మంది ఉంటారు తప్ప పెద్దవాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు ఎంత బాగానో. ఆ చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడికి ఎప్పుడూ కూడా జీవితంలో ఏ విధమైన శాంతి రాదని వాళ్ళ నమ్మకం, వాళ్ళు అలాగే సుఖంగా బ్రతుకుతున్నారు. ఆ కొండ మీద హాయిగా మకాం పెట్టి నదులలో స్నానం చేసుకుంటూ నదీ తీరంలో ఉన్న విశేష దృశ్యాలు చూసుకుంటూ కొండ మీద ఏమో విశ్రాంతి తీసుకోవడానికి పరిగెత్తడానికి మైదానం కూడా ఉంది కాబట్టి పళ్ళు దుంపలు దొరుకుతాయి కాబట్టి హాయిగా మకాం పెట్టారు సీతారామ లక్ష్మణుడు. ఇక ఇప్పుడు ఈ విషయం ఎప్పటికప్పుడు ఏది ప్రయాగ వరకు రాముడు వెళ్ళాడు, భరద్వాజ ఆశ్రమం చేరాడు, అక్కడి నుంచి వాళ్ళు యమున దాటి వెళ్ళారు అని గుహుడి దగ్గర ఉన్న గూఢచారులంతా గుహుడికి చెప్పారు. అమ్మయ్య అని గుహుడు ఇప్పుడు సుమంతుడికి చెప్పాడు. అంటే ఏం జరిగిందనమాట, సుమంతుడు రాముడు వెళ్ళిపోగానే ఐశ్వర్య మధ్యాహ్నం రథం తోలుకుని వెళ్ళిపోలేదు. అసలు సిసలు భక్తి గురుభక్తి కలిగిన వాడంటే వాడనమాట మహానుభావుడు ఆయన. రామచంద్రుడు ఎక్కడిదాకా వెళ్ళాడో పూర్తిగా తెలిసేంతవరకు తెలుసుకునే వెళ్ళాలని ఆగేట. అనుజ్ఞాత సుమంత్రోత యోజయత్వాహయోత్తమాన్. గుహుడు గూఢచారుల ద్వారా తెలుసుకుని సుమంత్ర రామలక్ష్మణులు ప్రయాగ వెళ్ళారు, భరద్వాజుడి యొక్క ఆతిథ్యం స్వీకరించారు, భరద్వాజాశ్రమం నుంచి యమునా నది దాటి చిత్రకూటం కేసి వెళ్ళారు అనే విషయం పూర్తిగా తెలుసుకున్నాక ఇంకా తప్పదు కనుక అప్పుడు ఆయన సెలవు తీసుకుని అలాగే దుఃఖంతో రథం తోలుకుంటూ అయోధ్యా నగరానికి వెళ్ళాడు. శృంగిబేరపురం నుంచి బయలుదేరిన 3వ రోజు సాయంకాలానికి అయోధ్య చేరాడు. అంటే ఈ మధ్యలో మళ్ళీ 3 రోజులు పట్టింది ఆయనకి ఇంటికి రావడానికి. నగరంలోకి అడుగు పెట్టాడు ఆయన. నగరంలో ఎక్కడ కళలు లేవు, కాంతి లేదు, ఏ ఇంట్లోనూ దీపాలు వెలిగించటం లేదు, వంటలు సరిగ్గా లేవు, ఎక్కడ పోపులు లేవు, వ్యాపారాలు లేవు, మనుష్యులలో అలంకారాలు లేవు, స్వభావిహీనమైపోయింది నగరం అంతా. ఎంత దరిద్రంతో ఉందంటే దరిద్రం తాండవిస్తున్నట్టుగా ఉంది. జ్యేష్ఠాదేవికి నిలయంలో ఉంది ప్రస్తుతం లక్ష్మీ కళతో ఉండేటటువంటి అయోధ్యా నగరం. దాన యజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సుచ నద్రక్ష్యామక పునర్జాతు ధార్మికం రామమంతరా. ఎప్పుడు మా అయోధ్యా నగరం దాన ధర్మాలు చేసే వాళ్లతోటి శోభిల్లేది, యజ్ఞములు చేసే మహాత్ములకి నిలయం మా అయోధ్యా నగరం. ఎప్పుడూ వివాహాలు ఒడుగులు జరుగుతూ ఉండేవి. అప్పుడప్పుడు ఏమీ లేనప్పుడు, ముహూర్తాలు లేనప్పుడు ఊళ్ళో వాళ్ళు 5-6 వీధుల వాళ్ళు 10-10 వీధుల వాళ్ళు ఒక పెద్ద హాల్ ఒకటి బుక్ చేసుకుని లేదా ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం అక్కడ టెంట్ వేసుకుని మంచి మంచి కార్యక్రమ కలాపాలు చేస్తూ ఉంటారు. సంగీతం, సాహిత్యం, నాటకాలు లేదా సాహిత్య గోష్ఠి జరుపుతూ ఉంటారు. అవీ లేవు ఇక్కడ. ఈనాడు పెళ్ళిళ్ళు లేవు, కళలకి నిలయమైనటువంటి ప్రాంతాల్లో కళలు ఎక్కడ పరిడ వెళ్ళడం లేదు, అంటే నాటకాలు జరగడంలా, సంగీతపు కచేరీలు లేవు, దానాలు లేవు, యజ్ఞములు లేవు, ఎలా అయిపోయిందో నగరం అని ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు అనుకోవడం సుమంత్రుడు విన్నాడు. ఆహా, ప్రజలు కూడా ఇలాగే అనుకుంటున్నారు, చివరికి నాలాగే వాళ్ళు ఉన్నారనుకున్నాడు ఆయన. అతి కష్టం మీద ఆ మహాత్ముడు దుఃఖాన్ని దిగమరింగుకొని అయోధ్యానగరంలో దశరథుడున్న భవనానికి వచ్చాడు. 8 కక్ష్యలు ఉంటాయి వరుసగా, అంటే పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయన్నమాట. ఈ 8 ద్వారం దాటి దశరథుడున్న చోటుకు వచ్చాడు. దశరథ మహారాజా, రాముడు క్రమంగా చిత్రకూటం కేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. మహారాజు గారు వింటున్నాడు, కొంచెం చెవులోకి ఎక్కుతుంది, ఎక్కట్లేదు. ఆయన ప్రస్తుతం విని విననటువంటి స్థితిలో ఉన్నాడు, స్పృహలో ఉండి లేనట్టుగా ఉన్నాడు. మళ్ళీ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. అప్పుడు కౌశల్య భర్త గారిని మెల్లగా లేవనెత్తింది. మహారాజా, రాముడు వెళ్ళిపోయాడనే వార్త విని కూడా నీకేం దుఃఖం రావటం లేదా? బహుశా కైకేయికి భయపడి రాముడు ఆరోగ్యంగానే ఉన్నాడా, అడవిలో బాగానే నడుస్తున్నాడా అని కూడా నువ్వు సుమంతుడిని అడగటం లేదని తెప్పింది ఆవిడ. పాప పక్కన ఆయన చచ్చిపోతున్నాడు, ఈలోపేమో కొడుకు వెళ్ళిపోయాడనే బెంగతో ఈవిడ తెప్పుతుంది, కష్టం వచ్చినప్పుడు ఇంట్లో కట్టుకున్న పెళ్ళాం కూడా తెప్పుతుందిట. కాలం ఎలా ఉంటుందంటే, గ్రహాలు సరిగ్గా లేనప్పుడు, కర్మ కాలినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంట్లో అన్నీ అలాగే వస్తాయన్నమాట. ఒకప్పుడు గ్రహాల మీద ఒక గొప్ప పద్యం ఉండేది, అదేమిటో తెలుసా? తమ్ముడు ఎదురు తిరుగు తనయాలి తిట్టును, తమ్ముడు ఎదురు తిరుగు తనయాలి తిట్టును, ఏది చేయవోవ ఎదురు వచ్చు, పట్టు తప్పి నేళ్లపై రాళ్ళు తేలును, గ్రహ బలంబు వేరుగా జరిగిన. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, జాతకం మారిపోయినప్పుడు ఎలా ఉంటుందిట? తమ్ముడు ఎదురు తిరుగుతాడట. లక్ష్మణుడిలాగా ఎంతో ప్రేమగా కూడా తిరిగే తమ్ముడు కూడా, నువ్వు అన్నవా దున్నవా కూర్చో అంటాడు. అంటే అన్నగారి దగ్గర తమ్ముడు ఎదురు తిరుగుతాడట పాప. ఇంకా తన ఆలి తన యాలి, ఆలి అంటే భార్య, తన ఆలి తన భార్య కూడా తిడుతుంది ఎప్పుడు భర్తను ఎంతో పొగిడేవాడు కూడా. నీ మొహం తగలయ్యో అని ఇదివరకు పెసరట్లు పెట్టిందే, ఇప్పుడు పెసరట్లు బదులుగా పెసరట్లు కూడా పెట్టగా చివాట్లు పెడుతుంది. కాబట్టి తన భార్య కూడా తిడుతుంది. రెండోది అర్థం ఏంటంటే, తనయ్య ఆలి తనయ్య ఆలి, తనయ్య అంటే కొడుకులు, ఆలి అనే శబ్దం మనకు సమూహం, పిల్లలు తిడతారని అర్థం. కవిగారు అంత చమత్కారంగా రాశాడు, తన ఆలి తనయ్య ఆలి ఇద్దరూ తిడతారట, పిల్లలు కూడా తిడతారనమాట. వ్యాపారంలో దివాళా ఎత్తించావు, తగలబెట్టావు, నీ మొహం తగలయ్యా అని తిట్టి తిట్టకుండా తిడతారు. నేనంటే ఎంతకంటే తిట్టలేను, కానీ తిట్టేవాళ్ళు ఇంకో కొంచెం గట్టిగానే తిడతారులేండి, ఎంత మెల్లిగైన తిడతారు. ఏది చేయబావో ఎదురు వచ్చు, ఏం చేద్దామని ఎదురు వస్తుంది అనమాట. అప్పుడు ఈ గ్రహాలు సరిగ్గా లేనప్పుడు రామ అంటే తిట్టేవా అంటారండి, రామ అంటే బూతుమాట అంటారే అదనమాట, తిట్టినట్టు అనిపిస్తుందిట. చేతిలో ఉన్న రాళ్ళు పట్టు తప్పి నీళ్ళ మీద పడితే నీళ్ళ మీద రాళ్ళు తేలతాయట. నీళ్లు సహజంగా నీళ్లలో రాళ్ళు పడితే ఏమవుతుంది, మునిగిపోతాయి. అందువల్ల ఎక్కడన్నా నీళ్లతో నిండిన స్థలం పూడ్చడానికి రాళ్ళు వేస్తారు. వీడి కర్మగాలు రాయి అందులో పడితే కూడా తేలుతుందిట. ఇది జాతకం బాగా లేనప్పుడు జరిగేది, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ రాజుగారు మళ్ళీ స్పృహ తప్పిపోయాడు కౌశల్యాదేవి దెబ్బతిని. ముందేమో సుమంతుడి మాట విని స్పృహ కోల్పోయాడు, నెత్తి మీద మొహం మీద నీళ్లు తల్లి కౌశల్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని, కనీసం నీ కొడుకు ఎలా వెళ్ళాడో కనుక్కోవా, అంత కైకి భయపడుతున్నావా అనగానే హా అని మళ్ళీ పడిపోయాడు. ఇవన్నీ చదివి చదివి మన వాళ్ళు బాగా రిటైర్ అయిపోయిన వాడు పావలోకి 10 రూపాయలకి వచ్చేవాడు దశరథుడి పత్రలో పడుకోబెడతారు. ఇవాడి పని ఏంటంటే, ఇంకా ఏముంది వస్తున్నాడు హా అని పడిపోవటం, 2 రూపాయలు ఇచ్చి పంపేస్తారు అనమాట. ముసలాంటికి అడ్డం పెట్టేసి పెడతారు. పాపం దశరథుడు నిజంగానే అలాగే పడిపోయేవాడు, చీటికి వాడికి స్పృహ కోల్పోయేవాడు పాప. ఎంత దుఃఖం అండి, అసలు పిల్లలే పుట్టరనుకున్న సమయంలో పుత్రకామేష్టి చేసుకున్నాడా, సాక్షాత్తు పరబ్రహ్మంతటి వాడు కొడుకుగా పుట్టాడా, తీరా పుట్టాక ఆ కొడుకుతో ఎక్కువ కాలం ఉండడానికి వీలు లేకుండా కొడుకు దూరం అయిపోయాడు, ఆ కొడుకు కోసం కుమిలిపోయి ఏడవడం చావడం అంటే ఎంత బాధ. అది నిజంగా పరమ దుఃఖం కదా. మరి ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప బాధ ప్రేమించే పిల్లవాడికి దూరం అవ్వడం, బాగా ఆత్మీయుడైన భర్తకు దూరం అవ్వడం. వీటికంటే బాధ మరొకటి ఉండదట. భర్త భార్య ఇద్దరు ఎవరైనా సరేట, ప్రియురాలు దూరం అయితే లేక ప్రియుడు దూరం అయితే అంతకంటే ఆపద లేదు అని ఎవరన్నారు అనుకుంటున్నారు? నేను అన్నమాట. రాముడే అన్నాడు. భాగవతం నవమస్కంధంలో ఉంటుంది.
పదకాదే ప్రియురాలికెడమై నయ్యడన్
అని పోతరు గారు అందమైన పద్యం రాస్తాడు. రాముడు సీత దూరం అయితే ప్రియురాలికి దూరం అవ్వడం కంటే ఈ భర్తకి బాధ ఏముంటుంది అంటాడు. ఇదే మాట సీత అంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఇష్టులైతే ఒకళ్ళకొకళ్ళు, ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ప్రాణమైతే, ఈయన లేకపోతే ఆవిడ ఉండలేదు, ఆవిడ లేకపోతే ఈయన ఉండలేడు. నేను చెప్పేది ఇష్టులైన భార్యలు, ఇష్టుడైన భర్త. దుష్టుడైన భర్త మీద ఏముంటుంది? ఆదిత్య శ్యోదయం తాత, ఆదిత్య శ్యోదయం తాత, ఇష్ట భార్య సుమిత్రంచ, తాంబూలం భారతీ కథ అపూర్వాసు దినే దినే. మహానుభావులు పెద్దలు చెప్పిన గొప్ప శ్లోకం ఇది. సూర్యోదయం ఎప్పుడూ కొత్తగానే ఉంటుందట. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఎర్రగా ఉన్న బింబాన్ని మీరు ఎన్నిసార్లు చూడండి, మళ్ళీ ఏదో తెలియని ఆనందమే కలుగుతుంది. సూర్యోదయం మనకి ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది. ఇక తాంబూలం వేసుకునేవాడికి, భోజనానంతరం వేసుకునేవాడికి, 24 గంటలు మేకల్లో నవిలేవాడికి కాదు, కారాకిళ్ళి నవిలేసేవాడికి ఆ తాంబూలం కాదు, కానీ భోజనానంతరం బాగా విందు భోజనం అయ్యాక కొంచెం తాంబూలం వేసుకుంటారే, అది కూడా కొత్తగా ఉంటుంది వేసుకునేటప్పుడు. భారతీయ కథ, భారతం కూడా మీరు భారతం ఎన్నిసార్లు వినండి, మళ్ళీ వింటే మళ్ళీ ఏదో తెలియని ఒక గొప్ప రోమాంచం అయిపోతుంది శరీరం, ఆనందం కలుగుతుంది. అందులో నాగోటి వాడు భారతం చెబుతూ ఉంటే ఎగిరి గంతులేసి వింటారనమాట. కాబట్టి భారత కథ అలాగే ఉంటుంది. ఇంకా తర్వాత ఏమన్నారు, ఇష్టాభార్య, ఇష్టురాలైన భార్య, బాగా ప్రేమించి పెళ్లి చేసుకుని రెండో రోజున విడాకు గుర్తుకున్నటువంటి భార్య కాదు. ఎప్పుడు యావజ్జీవితం రాముడికి సీత అంటే ఇష్టమే కదండి, సీత లేకపోతే ఒక్క క్షణం బతికేగాడా, అలాంటి ఇష్టురాలైన భార్య అనమాట. ఆవిడ కూడా కొత్తగానే ఉంటుందిట. అసలు భార్య యొక్క మొహం చూస్తూ ఉంటే వీడు అలా ఉండిపోతాడనమాట. పాతకాలంలో నేను ఇలా చెప్పాను, నేమనుకోకండి, కొన్ని విషయాల్లో మన శాస్త్రం అలా చెప్పుకోవాలన్నమాట. ఇష్టురాలైన భార్య మొహం చూస్తూ ఉంటే రోజు కొత్తగానే ఉంటుంది, వాడికి ఆకలి ఏదో ఆనందం ఎక్కువైపోతుంది అనమాట. అందుకని పింగళి నాగేంద్రరావు గారు అందమైన పాట రాశారు, అద్భుతమైన పాట అనమాట. ఆయన ఏమన్నాడు తెలిసిన, నేను ఆఫీసుకు వెళ్ళి ఫైళ్ళు తెరిచినా నీ మొహమే కనపడుతుంది అంటాడు ఆయన. ఆఫీసులో ఫైళ్ళు తెరిచిన ఓ సఖీ నీ తలపే నీ పొయ్యి వల్లపే, నీవేలే నా లోకము నీవేలే నా స్వర్గము అన్నాడు ఆయన. నేను మొత్తం పాట ఇప్పుడు పాడలేండి, మీరేమి చప్పట పట్టదు కానీ. ఆయనట కనులు తెరచిన, కనులు మూసిన, ఆఫీసులో ఫైళ్ళు తెరచిన. అసలు ఆ రోజుల్లో ఎంత గొప్ప ఊహండి. రాసిన ఆయన బ్రహ్మచారి పెళ్ళి అవునవాడు, పింగళ నాగేంద్రరావు గారు బ్రహ్మచారి తెలుసా మీకు, కానీ ఆయన రాసిన వలపు పాటలు ఎవరు రాయనమాట. అందుకని ఎవరు అడిగారంటే మీకు పెళ్ళే కాలేదు, ఈ ఆఫీసులో పెళ్లి తెరవడం కళ్ళు మూయడం ఎలా తెలుసు అంటే వాల్మీకి ఏమైనా అన్ని చూసి రాశాడా, తపశ్శక్తి కలిగిన వాడికి కళ్ళు మూసుకుంటే అన్ని తెలుస్తాయని వట్టేనా. నాకు చాలా ఇష్టమైన కవులు ఆయన, ఒక అద్భుతమైనటువంటి కవిత్వం రాసిన మహానుభావుడు అనమాట ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అలాంటి ఇష్టురాలైన భార్య మనం ఎక్కడున్నా మన కళ్ళ ముందే ఉంటుందన్నమాట, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా. ఆ విధంగా భార్య స్మరణకు వస్తూనే ఉంటుంది, ఆవిడ కూడా అపూర్వంగానే ఉంటుంది. సుమిత్రంచ, మంచి మిత్రుడు కూడా, ఆత్మీయుడైన మిత్రుడు ఎప్పుడూ మన పక్కన ఉన్నా వాడు చూడకపోతే ఉండలేమన్నమాట. ఆత్మీయ మిత్రుడు ఎప్పుడూ మనకి బోరు కొట్టడనమాట, వాడు రోజు ఉండవలసిందే మన దగ్గర. ఇవన్నీ అపూర్వము అని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పటికప్పుడు ఇవన్నీ కొత్త కొత్తగానే ఉంటాయి. మహానుభావుడికి ఇప్పుడు దశరథ మహారాజు గారికి దుఃఖం అలా కొత్తగా ఉంది, అపూర్వమైపోయింది. స్పృహ తప్పిపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. ఆయన కర్మయోగం వల్ల ఆవిడ అలా తెప్పుతూనే ఉంది. క్రమంగా కొంతసేపటికి లేచి, సుమంత ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు, మహానుభావుడు రామచంద్ర ప్రభువు సీతాసమేతంగా కటిక నేల మీద నడిచి పెడుతూ ఉంటే కళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నవాడే తప్ప కన్నీళ్లు పెట్టుకోకుండా ఉన్నవాడు ఒక్కడు లేడు. ఆఖరికి చెట్ల మీద ఉన్న పిట్టలు కూడా ఏడ్చేయి, అవి అరిచేయి. పూర్వం యయాతి అని ఒక మహారాజు గారు స్వర్గానికి వెళ్ళి తనను తాను తెగ పోడుకుని ఇంద్రుడి వల్ల భ్రష్టుడై భూమి మీద పడ్డాడు, అది నీకు తెలుసు. అలా సాధు పురుషులు, అయ్యో రామచంద్రుడికి పట్టాభిషేకం లేదు, ఎంత కర్మ గాలింది, ఆ మహానుభావుడే ఇలాగ యయాతి స్వర్గం నుంచి భ్రష్టుడైనట్టుగా రాజ్యభ్రష్టుడయ్యాడే అని బాధపడుతున్నారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ అంతలోనే రాముడిని చూచి రాముని కథ విని శోకం నుంచి విముక్తులవుతున్నారు. ఇక నువ్వెంత నాయన, లక్ష్మణుడు మాత్రం క్రోధించాడు, రాముడు ఎప్పుడు కోపం చెందడు, రాముడు ధర్మాత్ముడు కదా, నాన్నగారి ఆజ్ఞని శిరసా వహిస్తున్నాను, తలదాలుస్తున్నాను, నేను అడవిలో ఉంటానంటాడు. ఒక్క లక్ష్మణుడు మాత్రం మధ్య మధ్యలో, సుమంత్ర, పరమపుణ్యాత్ముడైన రామచంద్రుణ్ణి అడవుల పాలు చేసిన మా నాన్నగారికి ఏం సుఖం ఉంటుంది, కాముకుడై మా తండ్రి మహాపాపం చేశాడు, తుచ్చురాలైన కైకేయి యొక్క దుర్బోధలు విన్నాడు అని నీ మీద కొంచెం కోపగించుకున్నాడు. కానీ రాముడు మాత్రం లక్ష్మణుడిని ఎప్పటికప్పుడు సముదాయిస్తూ ఉన్నాడు. ఏమైతేనే ఆ మహానుభావులు చిట్ట చివరికి మమ్మల్ని గంగాతీరంలో వదిలి వెళ్ళిపోయారు. నేను విన్నదాని ప్రకారం ఈ పాటికి వాళ్ళు ప్రయాగలో ఉన్నటువంటి భరద్వాజాశ్రమం దాటి చిత్రకూట పర్వతానికి వెళ్ళి ఉంటారు. ఆ వెళుతున్నప్పుడు గుహుడి యొక్క ఆశ్రమం దగ్గర గంగాతీరంలో జడలకి మర్రిపాలు రాసుకుని జడలు కట్టేసుకున్నారు, జటాజోటాలు ధరించారు. అప్పుడు మాత్రం నేను గుర్రాలను వెనక్కి తిప్పుదామని ఎంత ప్రయత్నించినా గుర్రములు కూడా వెనక్కి తిరగలేదయ్యా మహారాజా, అవి ఏడ్చేయి కన్నీళ్లు పెట్టుకున్నాయి, గుర్రాలకు ఉన్న వెర్రి ప్రేమ కూడా తండ్రికి లేకపోయింది కదా అని కొందరు అన్నారు. కొందరు అలా ఈయన అంటున్నాడు, కానీ కొందరి మీద గంటున్నాడు, గుర్రాలు ఏడ్చేయి, నువ్వేమో నీ కొడుకుని వదిలేశావు అనగానే ఒక్క క్షణకాలం మళ్ళీ హా రామచంద్ర అని కళవళపడిపోయాడు ఆయన. పరమదుష్టురాలు, కైకేయి మాటలకి లోబడిపోయాను, వేదశాస్త్ర పండితులు కూడా అప్పుడప్పుడు స్త్రీలోలుడైపోతారని విన్నాను, కానీ అది నిజం కాదనుకునేవాడిని, నేను కూడా భ్రష్టుడైపోయాను. ఇప్పుడు ఎప్పుడైనా మంచి పనులు చెప్పినప్పుడు చేయాలట ఆడవాళ్ళు, ఇతరులకు హాని కలిగించే పనులు చెప్పినప్పుడు ఎవరు చెప్పినా చేయకూడదని శాస్త్రం. దురదృష్టవశాత్తు పనిచేశాను, మళ్ళీ రాముడు ఎప్పుడైనా వస్తాడా? కౌసల్య, శ్రీరాముడికి దూరమై శోకసాగరంలో వెలిగిపోయాను, నా రాముడిని సీతతో పాటు లక్ష్మణుడితో చూసి అప్పుడు మరణిస్తానా, లేక రాముడు లేకుండా రామ అనుకుంటూ చచ్చిపోతానా అని ఒక్క క్షణకాలం మొదలు నరికిన చెట్లో మడిపడిపోయాడు. కౌసల్య భయపడిందండో, కొంచెం మొహం మీద నీళ్లు తల్లింది, ఇప్పుడు ఆవిడ దుఃఖించింది. నిజానికి కౌసల్య అంత తేలిగ్గా ఎప్పుడు కటువు మాట మాట్లాడదు, కానీ కష్టం వచ్చినప్పుడు ఔచిత్యం కోల్పోతారట. ఆవిడ ఏముందో తెలిసిన భర్తని, ఏమయ్యా ఎందుకు ఇప్పుడు ఏడుస్తావు, వెనకటికి ఎవడో ఇళ్ళన్నీ కాలిపోయిన తర్వాత అప్పుడు నుయ్యి దవ్వించాట, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్ట, అందువల్ల అయిపోయిన తర్వాత ఎంత శోకించినా వ్యర్థమే, ఇంద్రధనుస్సులో ఉండే రామచంద్రుడి చేతులు ఇవాళ కటిక నేల మీద దుంపలు తవ్వడానికి వాడుతున్నాడు, రాముడు శత్రువులు దుంప తెంచవలసిన వాడు, దుంపలు తవ్వుకుంటూ బతుకుతున్నాడు. పరమ పవిత్రమైన సుకుమారమైన శరీరం ఆయంది, ఆ శరీరాన్ని మెత్తని పరుపుల మీద వేసేవాడు, అంటే రాత్రిపూట మెత్తని పరుపుల మీద పడుకునేవాడు, ఇప్పుడు కటిక నేల మీద పడుకుంటున్నాడు. కూడా ఉన్న సీత జనక మహారాజు గారి ఆశ్రమంలో ఎప్పుడూ సుఖంగా ఉండేది, అంతకంటే గొప్ప కుటుంబంలోకి వచ్చానని ఆవిడ సంతోషించింది. ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చట అయిపోయింది. మంచి రుచి కలిగినటువంటి పిండి వంటలు తినే సీతని దుంపలు తినమని బయటికి గెంటేశావు, ఒక గంప మాత్రం కూడా దుంపలు వేసుకోవడానికి ఇచ్చి పంపించావు. అసలు ఈ వార్త వినగానే కఠినమైన నా హృదయం పగిలిపోవటం లేదు, నా మనస్సు బహుశా కఠినమేమో, వజ్ర సారమయం నోనం హృదయం మే న సంశయ అంది ఆవిడ. బహుశా నా హృదయం వజ్రం కఠినమై ఉండాలి, ఎందుకంటే రాముడు సీత లక్ష్మణుడు కష్టాలు పొందుతున్నారు, నేల మీద పడుకుంటున్నారు, ఆశ్రమంలో పడుకుంటున్నారు, జటాజోటాలు ధరిస్తున్నారు, గుణపాలతో దుంపలు తన్నుకుంటున్నారు అనే వార్త వినగానే ఏ స్త్రీ హృదయమైనా పగిలిపోతుంది. నిజంగా తల్లి అయితే నా గుండె కూడా పగిలి చావాలి, కానీ పగిలి చావడంలా అంటే నా హృదయం వజ్రం అందేవాడు. ఒక్కోసారి ఆవిడ ఏమంటో తెలుసా, నా హృదయం వజ్రం కాదు ఇనుము అంటుంది తిక్కనగారు. అందుకే మహాభారతం అంటాడు, నాయొల్లమరయ ఇనుమో రాయో కాకిట్లు రూపరక విన నేర్చని అంటాడు. ధృతరాష్ట్రుడు తన వాడు చచ్చిపోతూ ఉంటే సంజయుడితో అంటాడు, నా యొల్ల మరయ నా హృదయం ఆలోచిస్తూ ఉంటే నా హృదయం ఎటువంటిది, ఇనుమో ఇనుమేమో లేక రాయో, నువ్వు చెబుతున్న మాటలు విన్న వెంటనే గుండెకి సవాలి, నాకు నా గుండె నీ మాట వినగానే ఆగిపోవాలి, లేదా పగిలిపోవాలి, నేను చావాలి. కానీ చావడంలా, కాబట్టి నాది గుండెకాయ కాదేమో, రాతితోటో ఇనుముతోటో చేసి ఉంటాడు బ్రహ్మదేవుడు అని ఏడుస్తాడే. కొంతమంది సుకుమారంగా ఉంటారు, కానీ నేను అలా సుకుమారంగా లేను, నా రాముడు చచ్చిపోయాడని తెలిసినా నేను బతకలేకపోతున్నాను. రాముడు అడవిలో ఉండడం అంటే మరణంతో సమానం. ఆవిడ ఉద్దేశంలో కొడుకు అడవిలో యమయాతల్లో పడుతున్నాడు, అది బ్రతికినా బ్రతికినట్టు కాదని ఆవిడ బాధపడుతుందన్నమాట. శ్రాద్ధ కార్యం నిర్వహించాక ఏం చేస్తారంటే భుక్త శేషం అని ఉంటుంది. ఇది కౌశల్య అంటున్న మాట కొంచెం జాగ్రత్తగా వినండి. తద్దినం పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఈ రోజుల్లో అయితే ఇద్దరు భక్తులకు అన్నం పెడుతున్నారు. ఒక ఆయన విశ్వేదేవత, ఒక ఆయన పితృస్థానం. ఒకడు విశ్వేదేవతల స్థానంలో, ఒకడు పితృస్థానంలో కూర్చుంటారు. ఈ తద్దినం పెట్టేవాడు ఈ ఇద్దరికి అన్నం పెట్టాక గిన్నెల్లో అన్నం మిగిలిపోతుంది కదా, ఈ గారెలు మిగిలిపోతాయి కదా, ఈ అప్పాలు మిగులుతాయి కదా, వీటిని ఏం చెయ్యను అని మంత్రం చెప్పిన పురోహితుడిని అడుగుతాడు. భుక్త శేషం కిం క్రియతాం అంటే తినగా మిగిలిన ఆహారం ఏం చెయ్యాలి, అన్నం గిన్నెలో కొంత అన్నం ఈ భోక్తలకు వడ్డించాం, ఇంకా అన్నం మిగిలింది, గారెల్లో రెండో మూడో వెళుతున్నారు, ఇంకా గారెలు మిగిలాయి, అప్పాలు మిగిలాయి, పాయసం మిగిలింది, కూరలు మిగిలాయి, చారు మిగిలింది, ఇది ఏం చెయ్యను అని అడుగుతాడు అనమాట మంత్రం చెప్పే బ్రహ్మని. భుక్త శేషం కిం క్రియతాం, మిగిలిన ఆహారం ఏం చెయ్యాలి, వీళ్ళు తినగా మిగిలిన అన్నం అనగా అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇష్టై సహ భుజ్యతాం, మీ ఇష్టులతో కలిసి తినండి అంటారు. అప్పుడు ఏం చేస్తారనమాట, ఈ తద్దినం పెట్టిన ఆయన, ఆయన సోదరులు, ఆయన భార్య, వీళ్ళంతా ఈ మిగిలిన అన్నాన్ని ఈ భక్తులకి డబ్బులు ఇచ్చి పంపేశాక అప్పుడు వాళ్ళు ఆకులు వేసుకుని తినాలి. కానీ ఈ భక్తులు తిన్నాక మిగిలిన భుక్త శేషం యజమానులు ఇంట్లో వాళ్ళు తింటారు, కానీ మా బోటి వాళ్ళకి పెట్టకూడదు. మీ ఇంటికి నేను వచ్చాను, మీ ఇంట్లో తద్దినం జరుగుతుంది, ఆ తద్దినం భోక్తలు తినగా మిగిలినటువంటి ఆహారం భుక్త శేషం ఉంటుందే, అది మీ కుటుంబం వాళ్ళు తినాలి, ఆత్మీయులు తినాలి తప్ప గురువులు వస్తే ఆ భోక్తలకి పెట్టిన అన్నం పెట్టకూడదు. మళ్ళీ అన్నం వండుకోమని లేక కొత్త వాళ్ళ చేత వండించి పవిత్ర అన్నమే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాత్ములైన గురువులు, జ్ఞానులు, వేద పండితులు భుక్త శేషం తినరు. అలాగే ఒకసారి భరతుడికి రాజ్యాభిషేకం జరిగాక ఆ రాజ్యం భుక్త శేషం అవుతుంది. రాముడు 14 ఏళ్ళు అయ్యాక భరతుడు పరిపాలించిన ఈ రాజ్యం తీసుకుంటాడా అంది ఆవిడే. ఎంత మాట అందండి ఆవిడ, ఏవం కవి కనీయ సా భ్రాత భుక్తం రాజ్యం విశాంపతే భ్రాత జ్యేష్ఠో వరిష్ఠశ్చ కిమర్థం నవమంశతి. ఇప్పుడు రాముడు అడవికి పోయాడు, ఈ రాజ్యం నువ్వు భరతుడికి ఇచ్చావు కైకేయికి వరం ప్రకారంగా, అంటే భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. భరతుడు పరిపాలించిన తర్వాత 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ రాముడు వచ్చాడు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఈ రాజ్యం భరతుడి పరిపాలనలో ఉన్న రాజ్యం, కొంతకాలం భరతుడు అనుభవించిన రాజ్యం భుక్త శేషం వంటిది, తద్దినంలో మిగిలిన ఆహారం వంటిది. ఈ ఆహారాన్ని రాముడు లాంటి వాళ్ళు స్వీకరిస్తారా, మహాత్ములు స్వీకరిస్తారా, ఇంక ఈ దరిద్రపు రాజ్యం ఎందుకంది ఆవిడ ఇక సూటిగా వేసిపారేసిందిరండి, కౌశల్య వేసిన బాణం గుచ్చుకుపోయింది దశరథ మహారాజు గారి గుండెల్లో అనమాట. అప్పుడప్పుడు భార్యలకు కోపం వస్తే భర్తలు అలా తిట్టవచ్చు అని నేనల్లా శాస్త్రం చెప్పింది. అన్ని వేళలా తిట్టకూడదు, కానీ మరీ తిక్కరైతే ఏం చేస్తాం, నిక్మాలముడు అలాంటి వాడైతే ఏం చేస్తామండి, భర్త మంచివాడైతే ఏమనరు. మరీ చేతకాని పనులు, పిచ్చి పనులు భర్త చేసినప్పుడు భార్యలు ఢామ్మని కొట్టినా తిట్టినా ఆ భర్త పడవలసిందే అని బృహస్పతి చెప్పాడు, మనుస్మృతిలో చెప్పారు. కాబట్టి అప్పుడప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే ఇంటికి వెళ్ళాక తర్వాత మీ ఇష్టం. నేను మీకు అనుభవజ్ఞులు చెప్పాలా, టాప్ మోస్ట్ సీనియర్స్ మీరు. ఇప్పుడు ఆవిడ ఆ మాట అనగానే పాపం పదే పదే దుఃఖించే ఆయన ఒక్క క్షణకాలంలో ఏమన్నాడు తెలుసా, కౌశల్య ఎప్పుడు ఒక్కసారి కూడా నువ్వు నన్ను దెప్పవు, మాట వరసకు కూడా ఏమనవు, అసలే కుమారుడు దూరమై ఏడుస్తూ ఉంటే ధర్మాత్మురాలివైన నువ్వు నన్ను ఎంత తీవ్రంగా హింసిస్తావా, నీకు న్యాయమా, సాత్వం ధర్మపరానిత్యం దృష్టలోకపరావర, నీవు ధర్మాత్మురాలివి, నీ భర్త బాగోగులు నీ బాగోగులు అనుకుంటావు, పెళ్ళయ్యాక ఇన్నాళ్లలో ఒక్కనాడు తిట్టలేదు, నా మనస్సు నీకు తెలుసు, రాముడంటే నాకు ప్రాణం, అత్యంత ప్రాణం ఇష్టుడైన నా రామచంద్రుడు దూరమై చావుకు దగ్గరగా ఉన్నాను నేను, చచ్చిపోతున్న పావుని మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టి చంపేస్తావా, చచ్చిన పావుని మళ్ళీ కొట్టి చంపుతావా, ఇలా తిప్పుతావా, నీకు ఇది న్యాయమా అని పాపం కన్నీళ్లు ఖర్చు ఒళ్ళో పడుకున్నట్టు ఆయన. పాపం నిజంగా ఆయనేమో గెదగెదలాడి చచ్చిపోతున్నాడు, అది వీళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు కైకమాయిలో పడ్డాడు, వరం ఇచ్చాడు అనుకుంటున్నారే కానీ నిజంగా ఆయన కావాలని ఇచ్చాడు, ఆయన గర్వ కలిపోయింది అది. అది అర్థం కాక ఈవిడ ఇంత మాటలు అంటూ ఉంటే పాపం ఆయన ఇది న్యాయమా అన్నాడు. అప్పుడు మాత్రం ఆవిడ జాలి పడిపోయి భర్త తల ఒళ్ళో పెట్టుకుని నిమిరి, మీకు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాభిక్ష కోరుతున్నాను, నువ్వు నా భర్తవి, నిన్ను అలా అనకూడదు, పతివ్రత లక్షణం కాదు. ఇలా ఈ పిచ్చి పనులు చేస్తే, అంటే భర్త కష్టంలో ఉన్నప్పుడు దెప్పితే వాళ్ళు చచ్చాక నరకానికి పోతారు. నాకు ధర్మం తెలుసు.
జానామి ధర్మం ధర్మజ్ఞత్వాం జానే సత్యవాదినం పుత్ర శోకార్తయా తత్తు మయా కిమపి భాషితం.
నాకు ధర్మం తెలుసు, కష్టాల్లో భర్త ఉన్నప్పుడు తోడుగా ఉండాలని, దెప్పకూడదని, అతన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి ప్రయత్నించాలని, బ్రతికించాలని తెలుసు. కానీ ఏం చేయను, మహాత్ముడైన నా ఒక్కగానొక్క కుమారుడు అడవికి పోగానే నా బుర్రంత పాడైపోయింది, నాకు పిచ్చెక్కిపోయింది, ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నానో తెలియక పిచ్చివాగుడు వాగుతున్నాను, నోటుకొచ్చినట్టు తిడుతున్నాను. ఈ తిట్లన్నీ పిచ్చి వల్ల తిట్టిన తిట్లే తప్ప మనస్ఫూర్తిగా తిట్టలేదు, నన్ను క్షమించు. నువ్వు క్షమించకపోతే నరకానికి పోతాను. ఇంత అప్రవర్తనకి, అంటే పిచ్చిగా మాట్లాడడానికి, మాట్లాడకూడని మాటలు మాట్లాడడానికి, ఈ దుష్ప్రవర్తనకి మూల కారణం నాకు పుట్టిన దుఃఖం, నాలో శోకం పుట్టింది, శోకం వల్ల ఈ మాటలు వస్తున్నాయి. ఇది ఒక గొప్ప శ్లోకం, ఇప్పుడు చెప్పిన శ్లోకం. ఇది ఒక నీతి చంద్రిక వంటిది. సర్వకాల సర్వావస్థలలో పనికొచ్చే నీతులు రామాయణంలో కొన్ని వేలు ఉన్నాయన్నమాట.
శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం, శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమోరిపు.
శోకం అంటే ఏడుపు మన ధైర్యాన్ని నాశనం చేస్తుంది. మనిషి ఏడ్చాడంటే దానివల్ల ముందు ధైర్యం కోల్పోతాడు, రేపు ఏ పని చేయలేడు ఇకవాడు. శోకం జ్ఞానం పాడు చేస్తుంది. ఎంత కష్టపడి చదువుకున్న చదువైనా ఏడుపు వల్ల నాశనం అవుతుంది. మీకు ఒక్కసారి దుఃఖం వచ్చిందంటే పరీక్షలకు వెళ్ళి ఏమైనా రాయగలరేమో చూడండి, చదువుకున్నదంతా మర్చిపోతారు. శోకం వల్ల జ్ఞానం నశిస్తుంది, శోకం వల్ల ధైర్యం పోతుంది, జ్ఞానం నశిస్తుంది. ఎంతెందుకు, శోకం సర్వనాశనం చేస్తుంది. అన్నిటికీ మూల కారణం శోకమే. శోకం అనేది వచ్చిందంటే, ఏడుపు అనేది పెరిగిందంటే మనిషి సర్వనాశనం అయిపోతాడు. ఏడుపు వల్లకి వాడికి ఏం పనిచేయవు అవయవాలు. అందుకే ఈ ప్రపంచంలో మానవుడికి నిజమైన శత్రువు ఎవరు అంటే, మనుషులు ఎవరు శత్రువులు కాదు, ప్రకృతి శత్రువు కాదు, ఏడుపే శత్రువుట. అందుకని జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు ఏడవకూడదు, ధైర్యంతో ఎదుర్కోవాలి కష్టాలని. చీటికి వాడికి ఏడిస్తే ఉపయోగం ఉంది, ఏడుపు అంత ప్రమాదకరమైంది లేదన్నారు అంటారు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఏడవకుండా ఎంతమంది ఉంటారు, ఎవడైనా ఏడుస్తాడు. ఆఖరికి రామచంద్రుడే ఏడ్చాడు సీతా సీత అని. అంటే మనిషి ఏడవకుండా ఉండలేడని ఆయన కూడా నిరూపించాడు, మానవ జన్మ లక్షణం అదే అని చెప్పాడు ఆయన. ఈ విధంగా శోకం వల్ల నేను నిన్ను తిట్టాను అని ఆ ఇద్దరు కాసేపు పడుకున్నారు. అప్పుడు కొంతసేపటికి దశరథుడు లేచి, కౌసల్య, ప్రతి వ్యక్తి తాను చేసిన కర్మల ఫలితం అనుభవిస్తాడు, చేశాక కర్మ యొక్క ఫలితం అనుభవించక తప్పదు.
యదాచరతి కళ్యాణి శుభం వా యది వా శుభం తదేవ లభతే భద్రే కర్తా కర్మజమాత్మనః.
కౌసల్య, ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం పాపం అనే రెండు పనులు చేస్తాడు. అది పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, చెడ్డవచ్చు, కానీ మొత్తం ఏదో ఒక పని చేస్తాడు. ఈ చేసిన ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు. ఇవాళ చేశాడు, దాన్ని ఏదో ఒకనాడు అనుభవిస్తాడట. మంచి చేస్తే సుఖాలు అనుభవిస్తాడు భవిష్యత్తులో, పాపాలు చేస్తే ఈ పాప ఫలితం రాబోయే 10 ఏళ్ల తర్వాత అనుభవించి తీరతాడు, మరీ ఎక్కువ చేస్తే వెంటనే ఇక్కడే అనుభవిస్తాడు. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్సుతే. మరీ ఎక్కువగా పుణ్యం పాపం చేస్తే ఇక్కడే అనుభవిస్తారు. మొత్తం మీద పుణ్యపాపముల యొక్క ఫలితం అనుభవించకుండా ఎవడూ విడిచిపెట్టలేడు, అనుభవించి తీరాలి.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికై నన్ను తప్పదన్నా.
అన్నారు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించారు ఎప్పుడో ఒకప్పుడు. ఒక్కొక్కప్పుడు మానవుడు అజ్ఞానంలో పడి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేడు. ఒకచోట ఒక వ్యక్తి మామిడి చెట్లు చూశాడు. ఆ మామిడి చెట్లు అప్పుడే పూత పూస్తున్నాయి. ఆ పూత చిన్న చిన్న పూత, మామిడి పువ్వులు చిన్న చిన్నవి కదా, ఆ పువ్వులు చూశాడు. ఆ పక్కనే ఒక మోదుగు చెట్టు చూశాడు. మోదుగు చెట్టుకి పెద్ద పువ్వులు ఉన్నాయి. ఈ పిచ్చాడు అనుకున్నట్ట, ఈ చిన్న మామిడి చెట్టు చిన్న పూతతో ఉంది, దీనివల్ల నాకేం లాభం, పెద్ద పువ్వులు ఉన్నటువంటి మోదుగు చెట్టుకి పెద్ద పెద్ద పళ్ళు వస్తాయి, ఆ పళ్ళు తింటాను, నా ఒళ్ళు పెంచుకుంటాను అనుకున్నాడు. అనుకుని ఈ మోదుగు చెట్టుకి అడ్డొస్తుందని మామిడి చెట్టు నరికేశాడు. కొంతకాలం పోయాక మోదుగు చెట్టుకి పువ్వులు తప్ప కాయలు ఉండవు, అవి పువ్వులు పూసి రాలిపోయాయి. పక్క వాళ్ళు వచ్చి పిచ్చి పినుగులు ఉన్నవరో మోదుక్కి పళ్ళేం వస్తాయో, ఒకవేళ కాయలు వచ్చినా కాయలు మనం తింటామా చస్తామా అవి తింటే బంగారం లాంటి మామిడి చెట్టు నరికేసావు కదా అన్నారట. మోదుగు చెట్లకి నీరు పోసి పెంచి మామిడి చెట్టు కొట్టేసిన వాడు ఏం సుఖపడతాడు, జీవితం అంతా తిండి లేక అల్లాడిపోతాడు. నేను కూడా అంతే. నువ్వేమో మామిడి చెట్టువి, కైకి మోదుగు చెట్టు, దానికి నీళ్లు పోసి దాన్ని పెంచాను, నిన్ను మామిడి చెట్లు దాన్ని దాన్ని పట్టించుకోలేదు, అందుకే ఇప్పుడు మామిడి పండు నాకు దూరం అయిపోయింది, ఏం చేయను నా కర్మ. అలాగే నా జీవితంలో ఒక పొరపాటు చేశాను, నేను పెళ్లికి ముందు చేసిన ఒక పాపమే ఇప్పుడు నన్ను ఈ భయంకర శిక్షకు గురి చేసింది. లబ్ధ శబ్దే న కౌసల్యే కుమారేణ ధనుష్మత కుమారః శబ్దవేధీతి మయా పాపమిదం కృతం. నేను నా చిన్నప్పుడు శబ్దభేది అనే ఒక విద్య నేర్చుకున్నాను. బాణం ధనుస్సుకి ఎక్కుపెట్టి మనిషిని చూడకుండానే శబ్దాన్ని బట్టి బాణం వేయగలనమాట. ఎక్కడో దూరంగా ఓ మనిషి ఉన్నాడు, ఇలా చప్పట్లు కొట్టాడు, కొట్టగానే ఆ చప్పట్లు వచ్చిన వైపుకి నేను బాణం వేయగలను, ఈ బాణం వెళ్ళి ఆ లక్ష్యాన్ని కొట్టేస్తుంది. అందుకే చప్పట్లు కొట్టేవాళ్ళ కొట్టి తప్పుకోవాలట, తప్పుకోకపోతే వాడు కూడా తెచ్చేస్తాడు. దూరంగా ఎక్కడో గంట పెట్టేవారట, ఆ గంటను ఎవడో టంగును కొట్టగానే ఈయన బాణం వేయగానే ఆ గంటకి తగిలేసేది ఈ బాణం వెళ్ళి. ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఏం చేసేవారనమాట, కళ్ళకి గంతలు కట్టి ఇదిగో ఇక్కడ మేము టంగును గంట కొడుతున్నాం అని గంట కొట్టేవారు. ఆ గంట ఎక్కడ శబ్దమైతే ఆ శబ్దం మీద ఈయన బాణం వేసాడు కళ్ళకి గంతలు కట్టుకొని. చూడకుండా బాణం వేయడాన్ని శబ్ద భేది లేక శబ్ద వేధి అంటారు. ఇది చాలా గొప్పదండి. దీంతో మన పృథ్వీరాజు గారు గౌరీ మహమ్మద్ని చంపాడు. తెలుసుగా మీకు ఆ విషయం, మన వాళ్ళు చేసిన తెలివి తక్కువ పనులు ఇప్పుడు మనం చేస్తున్నాం పాపం. పృథ్వీరాజు అంత పరాక్రమవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. 3 సార్లు గౌరీ మహమ్మద్ అతని మీదకి దండయాత్రకు వచ్చాడు. 3 సార్లు పృథ్వీరాజు అతన్ని జయించాడు. జయించి వాడు క్షమించమనగానే వాడిని మళ్ళీ వదిలేసేవాడు. వాడు 3 సార్లు వెళ్ళిపోయాడు. 4వ సారి ఏం చేశాడు, ఈ పృథ్వీరాజు మామగారు జయచంద్రుణ్ణి అండగా పెట్టుకుని మనవాళ్ల సాయంతో కోటలోకి వచ్చాడు. మనవాళ్ల సాయం లేకపోతే ఇంకోటి మన దగ్గరికి రాగలడా, మన హిందువులే హిందువులకి ద్రోహులు కొన్ని విషయాల్లో. ఇప్పుడిప్పుడే కొంచెం బయటపడుతున్నాం కానీ మనం. దాంతో పృథ్వీరాజు దొరికిపోయాడు. పృథ్వీరాజు కళ్ళు పీకి పారేశాడు. నువ్వు నన్ను 3 సార్లు వదిలేవురా, మేము అలా వదలం రోహయ్, మేము హిందువులం కావు, నీవు జీవితంలో ఒకవేళ బయటకు వచ్చినా నేను చేయలేవు అని కళ్ళు పీకేసి జైల్లో వేశాడు పృథ్వీరాజుని గోరి. ఈ పృథ్వీరాజు దగ్గర మహానుభావుడు చాంద్ కవి అని ఒకడు ఉండేవాడు. ఈ చాంద్ కవికి ఈయనంటే ప్రాణం. మా రాజుగారిని కళ్ళు పీకించిన ఈ గోరి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు ఆయన. ఢిల్లీ జైల్లో రాజుగారిని పెట్టారని తెలుసు ఆయనకి. వీడు ఏం చేశాడు, కొంచెం గడ్డం పెంచుకొని బొట్టు తీసేసి, నేనిప్పుడు మీ మతంలోకి వచ్చేసానండి, మా రాజుగారిని విడిచిపెట్టానండి అని వెళ్ళి వాడి మీద 2 కవిత్వాలు చెప్పాడు గోరీ మీద. గోరీని మొత్తం మీద ఎలా అయితేనే తెలివితేటలతో ఆకట్టుకున్నాడు. అలా కొద్ది రోజులు ఉన్న తర్వాత ఒకరోజున, మహారాజా మీరు అంటే మహాత్ములు ఎక్కడ ఉండరట, శత్రువుల్ని చీల్చి చెండటంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీ చెరసాల్లో ఉన్న ఖైదీలను మీరు ఎలా శిక్షించారో చూసి మీద కవిత్వం చెబుతాను, చెరసాల దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. ఆయన చెరసాలకి తీసుకెళ్ళాడు. చెరసాల్లో కళ్ళు లేని పృథ్వీరాజును చూసి, ఈయన పృథ్వీరాజు అనుకుంటానండి అన్నట్ట. అవునవును అన్నట్ట. భలే పని చేశారండి ఈయన కళ్ళు పీకి. మహారాజా వీడి సంగతి మీకు తెలియదండి, వీడు శబ్దభేది అని ఒక బాణం వేస్తాడు, కళ్ళున్నా లేకపోయినా బాణంతో కొట్టగలడు. మీరు ఖైదీల్ని సరదాగా సభలోకి పిలిపించి ఆ విద్యలతో ఆనందం పొందొచ్చు కదా అని ఎక్కేశాడు. ఓహో వీడికి అంత శక్తి ఉందా, అయితే ఎవరక్కడ వీడిని రేపొద్దున సభలోకి తీసుకురండి అన్నాడు గోరి. గోరి ఏమో సింహాసనం మీద కూర్చున్నాడు, చాంద్ కవి పక్కన కూర్చున్నాడు. పృథ్వీరాజును సభలోకి తీసుకొచ్చారు. పృథ్వీరాజు గారిని సభలోకి తీసుకురాగానే, ఏమాయి పృథ్వీ, నువ్వు శబ్దాన్ని బట్టి బాణం కొట్టగలవట కదా, అంటే కొడతానండి అన్నట్ట. ఎవరక్కడ ఈయనకో బాణం ధనుస్సు ఇవ్వండి అన్నాడు ఆయన. నాకు ఒక బాణం కాదు రెండు బాణాలు కావాలన్నాడు వాడు. ఎందుకు రెండు బాణాలంటే ఒకప్పుడు నేను శబ్దాన్ని బట్టి బాణం కొట్టేవాడిని. అలా బాణంతో నేను శబ్ద భేదించలేకపోతే అప్పుడు రెండో బాణంతో నా ప్రాణం తీసుకుంటాను, అది నా నియమం, దానికి ఇష్టమైతేనే నేను ప్రదర్శన చేస్తానన్నట్ట. చస్తే శనోదిరిపోతుంది, ఎవరక్కడ రెండు బాణాలు ఇవ్వండి అన్నాడు ఆయనకి. ఈయన రెండు బాణాలు పట్టుకున్నాడు, ఓ బాణం ఎక్కువ పెట్టాడు. ఎదురుగుండా గంట కట్టారట. పృథ్వీ రెడీయా అన్నాడు గోరి. రెడీ అండి అన్నాడు ఈయన. ఆ గంటను టింగ్ అని కొట్టగానే వెంటనే ఈయన బాణం వేశాడు. ఈ బాణం వెళ్ళి గంటను ఛేదించింది, గంట దగ్గర పడిపోయింది. ఈ తట్టుకోలేకపోయాట గోరి ఆశ్చర్యంతో శభాష్వా ఆహ్వాహం చప్పట్లు కొట్టాట. రెండో బాణం సర్రను వచ్చి గొంతుకులోంచి వెళ్ళిపోయింది. వీడు వాహ్వాహ అన్నాడు లేదు గోరి, ఈ ఘోరమైన బాణం వచ్చి గొంతుకులోంచి సింహాసనంలోకి దిగిపోయింది. అందుకు పుచ్చుకున్నాడు ఆయన రెండో బాణం. ఇదంతా చాందకవి గారు రాజుగారికి చేసిన మహోపకారం. దెబ్బకి తెచ్చాడు వాడు. తర్వాత వేరే వాళ్ళు వచ్చారనుకోండి, అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం మీద పగ తీర్చుకున్నాడు. అంత గొప్పవాళ్ళండి మన దేశ వాళ్ళు. నిన్నగాక మొన్న 10వ శతాబ్దం వాడైన పృథ్వీరాజు శబ్దభేదిని చేసి చేయగలిగాడు ఆయన. మహాత్ములు కదటండి వాళ్ళు. ఏమైనా ఈ కథలు విన్నప్పుడల్లా అదంతా పాత కథలు వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో, అయ్యో మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత పరాక్రమవంతులు, ఐకమత్యం లెక్క దెబ్బతిన్నారు. ఇప్పుడన్నా దయతో మీరు అంత హిందువులు ఐకమత్యంతో మన ధర్మాన్ని రక్షించి రాముని నిలబెట్టండి.